साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
భగవద్గీత యొక్క 3వ అధ్యాయము గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీతను అర్థం చేసుకునేటానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలలో భగవద్గీత జగద్గురువు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మానవ జాతికి అందించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి దీక్షా విధానము, అది మీరు నిరంతరం మనసులో జ్ఞప్తించుకోండి. దీక్ష అది. మన విద్య కూడా అనేక దీక్షలలో విభజింపబడి ఉంది. మన నిత్య జీవితంలో ఉండేటువంటి దీక్ష 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, 10వ క్లాసు, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి, ఖచ్చితమైనటువంటి మెట్లు, చాలా స్పష్టమైనటువంటి మెట్లు. మీరు ఏమీ కన్ఫ్యూజ్ కాకలేదు. 3వ క్లాస్ అంటే ఖచ్చితంగా 2వ క్లాస్ కంటే పెద్ద స్థాయి, 4వ క్లాస్ కంటే కింద స్థాయి. ఇంకా అందులో డౌట్ ఏం లేదు మనకి. 3వ క్లాసు సగం కోర్సు చదివాడు అంటే 3వ క్లాసు 1/4 కోర్సు చదివిన వాడికంటే ఎక్కువ తెలుస్తుంది. ఇందులో మనకేం డౌట్ లేదు కదా. భగవద్గీత చదువుతున్నటువంటి మనకి కూడా అంత స్పష్టమైనటువంటి అవగాహన రావాలి ఆధ్యాత్మిక జీవితంలో. అది మిస్ అయ్యాం మనం. ఎందుకంటే మనకేమనిపిస్తుంది అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో ఒక తెలియని అనంతంలో, ఒక శూన్యంలో, ఓ మహానిర్వాణ పదంలో ముక్తి చెందడం, ఎవరిలోనో కలిసిపోవటం. కానీ భగవద్గీతని కాస్త పైపైన డీప్గా కూడా మనం చదవక్కర్లే, లోతుగా మనం చదవక్కర్లే. ఉత్తిని పేజీలు తిప్పుతో చదువు తిప్పితే బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీవు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము. ఆ పదం ఎంత బరువైన పదమో, ఎంత లోతైన పదమో అది. బహుని మే వ్యతీతాని జన్మాని తవచ, చాలా బహునిమే, చాలా ఎత్తాం కలిసి. ఎవరు కలిసి ఎత్తావు? భగవంతుడు, నేను కూడా. భగవంతుడు అర్జునుడు కూడా, భగవంతుడు దోమ కూడా, భగవంతుడు గాడిద కూడా, భగవంతుడు పంది కూడా, అన్ని కలిసి ఎత్తాయి. ఈ సంపూర్ణ సృష్టి భగవంతుడి యొక్క ఏకైక చేతనము, చైతన్యము అన్నది మనం మర్చిపోతాం. ఇప్పుడు మళ్ళా మనం వేరు, ఇంకోటి వేరు, అందులో డౌట్ ఏం లేదు. మనం వేరు, ఇంకోటి వేరు, కానీ నీవు భగవంతుడు వేరు కాదు. సినిమా చూడాలి అంటే తెర ఉండాల్సిందే. అనేక సినిమాలు ఆ తెర మీద పడుతూ ఉండుండొచ్చు, దానికి ఉంది. సినిమా హాల్ కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా హాల్ తెర మీద ఎన్ని సినిమాలు చూసిందో ఆ తెర. ఆ తెర లేకపోతే ఆ సినిమాలే లేవు అక్కడ. కానీ ఆ తెర మీద ఎన్ని పాత్రలు, ఎంతమంది విలన్స్, ఎన్ని హీరోయిన్స్, ఎంతమంది కన్నీట గాథలు, ఎంతమంది ఆనందం ఉంది అక్కడ ఆ తెర మీద. అదేవిధంగా భగవద్గీత చదవటానికి ఆసన్నమైనటువంటి మనము ఈ అవగాహన ముందు ఒప్పేసుకోవాలి. భగవంతుడు యొక్క ఉనికి వల్లనే, భగవంతుడు యొక్క చేతనత్వములోనే, ఆ అనంతమైనటువంటి చేతనత్వములోనే మనం అందరము విభిన్నాలలు. మనం అందరం ఒకటి చిన్నలా, ఒకటి పెద్దలా, ఇది వేరే విషయం. కానీ అలా మాత్రం సముద్రం వల్లనే ఉంది. సముద్రం లేకపోతే అసలు అలా లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న తర్వాత చిన్న చిన్న అలలు, మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మీకు, చిన్న చిన్న అలలు కలిసి అలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. ఒక అల ఇంకో అల్లో కలుస్తుంది, ఇంకో అల ఇంకో అల్లో కలుస్తుంది, చివరికి ఏమవుతుంది? అది ఒక పెద్ద మహా అలగా మారుతుంది. దాన్ని దీక్షలు అంటాం మనం. చిన్నగా ఉన్నటువంటి మన సంస్కారాలను, స్వార్థపూరితమైనటువంటి మన సంస్కారాలను, నాకు నా కుటుంబానికి మాత్రమే ఈ విధమైనటువంటి పరిజ్ఞానము కావాలి, ఈ విషయమైనటువంటి సుఖాలు కావాలి అనేటటువంటి ఆలోచన సరళి నుంచి ఈ సర్వ ప్రపంచంలోనూ నేను ఒక భాగాన్ని, అంచేత మనం ఏది చేసినా అది మొత్తం ప్రపంచానికి అంటుకుంటుంది. కుటుంబంలో ఒకడికి చెడు పేరు వస్తే కుటుంబంలోని అందరూ బాధపడతారు, ఒకడికి మంచి పేరు వస్తే అందరూ ఆనందిస్తారు. కలెక్టర్ అవడం మా వేలు విడిచిన మేనత్ యొక్క 15వ అబ్బాయి యొక్క 16వ కొడుకు అని ఎందుకు చెప్పుకుంటాం? అలా కలెక్టర్ అయ్యాడు కనుక కదా. అంటే ఏంటి, మంచితనంతో మనం సంబంధం పెట్టుకోవడానికి చాలా ఉత్సుకత చూపిస్తాం. మరి ప్రపంచంలో నేను కూడా ఒక భాగాన్ని అయినప్పుడు, నేను చేసినటువంటి పని పృథ్వీని కాదు మనం చెప్పుకుంటాం, ఇది ప్రపంచం మొత్తం ఈ విరాట్ విశ్వానికి ఫలితాన్ని చూపిస్తుంది అనేటటువంటి భావన యజ్ఞకర్మ. నిన్న యజ్ఞకర్మ గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఇది కనీసం మనకి అందుబాటులో లేకపోయినా, అనుభూతిలోకి రాకపోయినా, ఆధ్యాత్మిక సాధన సమరములోకి దిగినటువంటి వ్యక్తి, యుద్ధమే ఇది, ఆధ్యాత్మిక సమరంలోకి దిక్కినటువంటి వ్యక్తి ఇది గుర్తుంచుకోవాలి. వాడి వ్యక్తిగతమైనటువంటి విషయాలు అప్పుడు ఇంపార్టెంట్ అవ్వవు. అవి నువ్వు చేసినటువంటి పని ప్రపంచానికి ఎలా ఫలితాన్ని ఇస్తుంది? మన పురాణాలు, మన రామాయణ మహాభారతాలు ఇవంతా కూడా చూపిస్తాయి. జన్మ జన్మల పరంపరల నుంచి ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా మౌల్డ్ అవుతూ వస్తుందో. ఈ ఒక్క జన్మలోనే మనకు వచ్చే ఫలితాలు కావు ఇవి, అనేక జన్మల పరంపర. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. నేను నీవు కూడా చాలా జన్మలు ఎత్తాం. ఎవడు నేను నువ్వు? ఒక పక్క శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట. మనకి భారతదేశంలో మరి ఎక్కడ ఈ దుర్బుద్ధి పుట్టిందో, ఎక్కడ ఈ అవగాహన లోపం వచ్చిందో, ముక్తి అనే పదం భయంకరమైనటువంటి క్యాన్సర్గా పట్టుకుంది. ఏం కావాలంటే ముక్తి కావాలి. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడికే ముక్తి లేదు. ఇంచేత శ్రీకృష్ణుడికి ముక్తి లేదు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మం యొక్క హాని జరుగుతుందో అప్పుడప్పుడు పాపం ఆయన ఏం చేయాలి? అవతరించి తీరాల్సిందే, తప్పదు, ప్రామిస్ కదా అది. మరి ఆ ప్రతిజ్ఞకి ఆయన బద్ధుడై ఉంటే, నిజంగానే ఆయన అబద్ధం చెప్పకుండా నిజమే చెబుతూ ఉంటే, మరి భగవంతుడికి జన్మ ఉన్నట్ట లేనట్ట? వింటానికి నచ్చదు ఈ మాట, కానీ అక్కడ రాసింది భగవద్గీతలో ఏం చేస్తాం, మనకి నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించగలిగేటటువంటి దమ్ము ఉండాలి సాధకుడికి. ఇంచేత ముక్తి కాదు మన లక్ష్యం. అందుకే 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం, మోక్షం వద్దు నాకు, అసలు మోక్షం అనేది అవగాహన రహితమైనటువంటి పదం అనేటువంటి భావన 18వ అధ్యాయంలోకి వస్తాం. కానీ ఇక్కడ యజ్ఞమయ కర్మ అంటే ఈ అవగాహన గుర్తుంచుకోండి, ఈనాడు ఈ ఒక్క జీవితంలో నువ్వు చేసినటువంటి పని నీకు సుఖాన్ని ఆ క్షణంలో ఇచ్చేస్తే తర్వాత జన్మలో దాని యొక్క దుష్ఫలితాలు నీకు రావు అన్న గ్యారంటీ ఉంటే ఓకే. కాని మనం ఖచ్చితంగా నమ్ముతాం, భారతీయులైనటువంటి మనకి కర్మ ఫలితం గురించి చాలా విశుద్ధమైనటువంటి నమ్మకం ఉంది. తర్వాత తర్వాత క్లాసుల్లో, ముఖ్యంగా 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం కర్మ ఫలితం అనేది ఒక నమ్మకం కాదు, మనం ఖచ్చితంగా దాన్ని నిరూపించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అని మనం తెలుసుకుంటాం. కానీ యజ్ఞమయ కర్మ అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, సంపూర్ణ సృష్టిలో నేను ఒక భాగాన్ని, నేను సంపూర్ణ సృష్టిలో ఒక భాగాన్ని కనుక నేను ఏమి చేసినా కూడా సంపూర్ణ సృష్టిలో మార్పు వస్తుంది. ఈ అవగాహన పురాణాలలో ఈ అవగాహన పెంపొందించడానికి అనేక నిజంగా జరిగినటువంటి సంఘటనల గురించి అవి చెప్పారు. ఇవంతా ద్వాపరయుగంలో, సత్యయుగంలో, కలియుగంలో, రకరకాల యుగాల గురించి పురాణాలు చెప్పుకొస్తున్న కథలన్నీ కట్టుకథలేం కావు, అవి నిజంగా జరిగినటువంటి కథలే. కానీ ఆ నిజంగా జరిగినటువంటి కథలలో అవగాహన మీరు కనుక అర్థం చేసుకుంటే మన జీవిత విధానం మారిపోతుంది. నిన్న చెప్పుతో సగం చెప్పి ఆపాను నేను ఒక కథని. మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు ఏ యుగంలోనూ, దాని తర్వాత ఎన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత పద్మిని అనేటటువంటి అప్సరస విష్ణువు నుంచి రసాయన విద్యను నేర్చుకుంది, తప్పు ఉపయోగించేసింది, యజ్ఞార్థముగా ఉపయోగించుకోలేదు. తను చేసినటువంటి ఫలితము ఇతరుల మీద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో గమనించుకోలేదు. నేను రసాయన విద్య నేర్చుకున్నాను గనక ఆ రసాయన విద్య నాకు వచ్చిందో లేదో చూసుకోవటానికి వెళ్లి వెళ్ళి ఏం చేసింది, ఇంకోళ్ల పిల్లల్ని పెద్దవాడు చేసింది. చేస్తే తప్పేంటుంది మాస్టర్, హాయిగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెంచాల్సిన బాధ్యత పోయింది. యజ్ఞార్థ కర్మ అంటే అర్థం ఏంటి, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించడం. ప్రకృతిలో సడన్ గా పెద్దవాళ్ళు అయితే ఒప్పుకోరు, ప్రకృతి ముందు ఒప్పుకోదు, అవనివదం మిమ్మల్ని. అసలు రసాయన విద్య ఏం చేసింది, ప్రకృతికి విరుద్ధంగా చేసింది తను. అంచేత ఏమైంది, శాపగ్రస్తురాలైంది. ఆ శాపగ్రస్తురాల్లో కూడా కర్మ ఫలితాన్ని మనం చూసుకున్నాం, పిల్లవాణ్ణి మాతృత్వం నుంచి దూరం చేసింది కనుక నీకు పిల్లలుండరు. రాక్షస కర్మ నిన్న చెప్పుకున్నాం మనం, యజ్ఞమయ కర్మ కాకపోతే అది రాక్షస కర్మే. మనం భోజనం చేస్తున్నాం, ఆహారం తింటున్నాం, ఈ ఆహారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడో పండించాడు, ఎవరు పండించాడో మనకు తెలియదు. ఆ పండించిన వాడు ఎక్కడికో తీసుకొచ్చి వచ్చాడో మిడిల్ మ్యాన్ ఉంటాడు, అక్కడి నుంచి మన ఇంటి వరకు వచ్చింది. అదొకటేనా అన్నం ఒకటేనా తినేది మనం, పప్పులు ఉప్పు ఎన్ని గందరు కొడాలో ఆహారంలోనే. ఇల్లు కట్టుకున్నాం, ఇటుకలు, సిమెంట్, పెయింటింగ్స్, ఇనప ఊచలు, కలప, ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రకృతిలోంచి వచ్చాయి. అందులో డౌట్ లేదు కదా, ప్రకృతిలోంచి వచ్చినటువంటి దానిని నువ్వు ఉపయోగించుకుంటున్నావు. ఈ ఉపయోగించుకోవటం వల్ల ప్రకృతి నీకు ఇచ్చినటువంటి పదార్థాన్ని నువ్వు తినటం వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు ప్రోధి చేసినటువంటి వస్తువుని నువ్వు స్వీకరించటం వల్ల ఈ ఇల్లు కట్టుకోవటము, ఈ ఆహారం తింటాము, ఈ బట్టలు వేసుకోవటము చేస్తున్నాం మనం. తిరిగి వాళ్లకి మనం ఏమిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇంతమంది మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఆహారాన్ని స్వీకరిస్తున్నాం మనం, చెట్లు మనకి పళ్ళిచ్చాయి, ఆవు మనకి పాలిచ్చింది, ఆవు గేదె పాలిచ్చింది, మజ్జీ తాగుతున్నా మాస్టారు, ఫలాహారం తింటున్నా మాస్టారు, ప్యూర్ సాత్విక ఆహారం. ఇంకింతకంటే సాత్వికమైనటువంటి ఆహారం పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య కూడా చేయలేదు. కానీ మీరు చేసేది రాక్షస కర్మ. ఏ చెట్టు అయితే మీకు ఆ పళ్ళనిచ్చిందో అసలు దాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు కదా. అసలు ఆ భావమే రావాలి అనే అవగాహనే లేదు కదా. ఏ గేదె పాలు అయితే మీరు తెచ్చుకున్నారో భగవంతుడు తెలియాలి. ఏ విలేజ్ లో ఏ గేదె పాలు అన్ని కలిసి వచ్చాయో ప్యాకెట్ పాలల్లో, టైంకి ఇవ్వలేదని వాడి మీద మనం ఎగరగలం, వాడిలో ఉన్నటువంటి వెన్న తీసేశాడనో ఏదో తీసేశాడనో చూస్తున్నాం. కానీ వాళ్ళందరూ కష్టపడి ఆ యజ్ఞార్థ కర్మ, వాళ్ళు యజ్ఞార్థ చేయలే, వాళ్ళు డబ్బు కోసమే చేశారు. ఇప్పుడు అర్థమైంది యజ్ఞమే కర్మ అంటే ఏంటో. మీరు ఆహారం తీసుకున్నా దాన్ని యజ్ఞమే కర్మగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? నేను ఆహారం ముందు నేను తినను, ముందు ఎవరికి ఆహారం ఇస్తాను? నా శరీరంలో 5 దేవతలు ఉన్నారు, ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, ఉదాన. అసలు అవి దేవతా శక్తులు అని ఎక్కడంటాం? ఒకవేళ ఎవరింట్లో అయినా చేస్తోన్నా అలవాటు, అలవాట్లో పొరపాట్లు అంతా చెయ్యాలని ఏం చేయరు వాళ్ళు. ఆ దేవతాశక్తులకి అది వెళ్ళవు. ఇంకేంటే నువ్వు అడ్రస్ రాయకుండా పోస్ట్ చేస్తే వెళ్ళదు కాదు. యజ్ఞార్థ కర్మ అర్థం అవుతుంది కదా. ఈ యజ్ఞార్థ కర్మను మనం మర్చిపోయాం. ప్రకృతికి చూపించవలసినటువంటి కృతజ్ఞత మర్చిపోయాం. అది కూడా కాకుండా ఇంకా పెద్ద పెద్ద తప్పులు ఏ విధంగా ఎక్కడెక్కడ చేస్తున్నాం మనం. ఆ దేవతాశక్తులు తమ యొక్క శక్తుల వల్ల మీకు కావలసిన పదార్థాలన్నీ ఇస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులేగా మనకన్నీ వర్షం కురవకపోతే పంట పండదు, అయిపోయినా పంట పండదు. ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి వాటి యొక్క సమతౌల్య స్థితి పాడవకుండా చేయగలిగేటటువంటి నేర్పు ఒక మనిషికి ఉంది. ఇంకే జంతువుకైనా ఉందంటారా మీరు? భూమి మీద కానీ, పృథ్వీకి బాహ్యంగా ఇతర లోకాలలో కానీ ఈ యజ్ఞమయ కర్మ. యజ్ఞమయ కర్మ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పూజలు ఇవన్నీ చేయటం కాదు. ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి సమతౌల్య స్థితి, ప్రకృతిలో ఉన్నటువంటి ఇకాలజీ. నువ్వు లాగేసుకున్నావు ఇనువుని, కొన్ని టన్నుల ఇనువు ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టడానికి కావాలి. తీసుకో, ప్రకృతిలో ఉంది నువ్వు తీసుకోవద్దని ఎవడు అంటనే. మరి తీసుకున్నందుకు కాను నువ్వు ప్రకృతికి తిరిగి ఏమిచ్చావు? ఇవ్వను, ఏమవుతుంది? ఇవ్వకపోతే ఎరువు వెయ్యో, ఏమవుతుంది? అంత సింపుల్ కామన్ సెన్స్ మర్చిపోయాం మనం. ప్రకృతి నుంచి లాగేసుకోవటమే తప్ప, ప్రకృతి నుంచి తీసేసుకోవటమే తప్ప, ప్రకృతికి మనకి తిరిగి ఏమిస్తున్నాం మనం? మంచినీళ్ళు భూగర్భంలో ఉన్నాయి, బావులు తవ్వాం, మోటార్లు ఫిక్స్ చేశాం, నీళ్లు బావులేవు అనుకుంటే ఫిల్టర్స్ వేసుకుని దాంట్లో క్లోరిన్ ఏదో వేసుకుని చాలా మన ఆరోగ్యం పాడవకూడదని తీసుకు తాగిస్తున్నాం. తిరిగి ప్రకృతిలో మీరు తీసుకున్నటువంటి నీరు యొక్క తగ్గుదల, మీరు నీరు తీసుకున్నారు కదా, మరి అంత నీరు ప్రకృతిలో తగ్గింది కదా, మరి దానికి మనం ఏం చేస్తున్నాం? చెయ్యకపోతే ఏమవుతుంది? మీరే ఊహించుకోండి, చేయకపోతే ఏమవుతుందో. ఇది యజ్ఞకర్మనంటే ఈ భావంతో చెప్తున్నారు తప్ప శ్రీకృష్ణుడు అక్కడ పూజలు అవి చేయమని చెప్పటాన్ని, అసలు పూజలు చేయమని అక్కడ చెప్పడానికి టైం ఎక్కడుంది? అక్కడ తాంత్రిక పద్ధతిలో ఈ మంత్ర జపం చేసి యజ్ఞం చేసుకుని 40 రోజుల పాటు నువ్వు భీష్ముడిని చంపేస్తావంటే 40 రోజులు టైం ఎక్కడుంది? అక్కడ మీ మానసిక స్థితిని మార్చుకోవటానికి టైం ఉంది. ఇన్నాళ్ళు స్వార్థపరంగా జీవించాను. ఈ శరీరం ఎవరి వల్ల నిర్మించబడింది? తల్లి గర్భంలో పెరిగింది, అందులో అనుమానం ఏం లేదు. కానీ తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుకి 2 కళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, ఆ ముక్కుకి 2 రంధ్రాలు ఉండాలి, చెవులు ఉండాలి, చెవులు వెనకాతలు డయాఫ్రామ్ ఉండాలి, వెన్నుపూస ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? ఇది ఏ దేవతాశక్తులతో వచ్చిందో ఆ దేవతాశక్తుల గురించి మనం మర్చిపోయాం. ఆ దేవతాశక్తులకి కావలసినటువంటి ఆహారం మనం ఇవ్వలేకపోతున్నాం. సీమంతో అని, పుంసోనం అని, రకరకాలైనటువంటి పేర్లతో ఆ కడుపులో పెరుగుతున్నటువంటి శిశువుకి కావలసినటువంటి ఆహారాన్ని మనం ఇస్తూ ఉండేవాళ్ళం. అద్భుతమైనటువంటి వాతావరణం నిర్మించబడేది. ఇప్పుడు ఎవరికేంటది, ప్రకృతి యొక్క గొప్ప కనుక జరిగిపోతుంది అంతే. మనిషి నిర్మించాలంటే ఇంత అద్భుతమైన శరీరాన్ని ఎక్కడ నిర్మించగలడు? ఇన్ని రకాల స్పందనలు ఉన్నటువంటి శరీరాన్ని. ఇలాంటి శరీరం నిర్మించుకున్న తర్వాత ఏమవుతుంది? యజ్ఞ శిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతేతే త్వగం పాప ఏపచంత్యాత్మకారణాత్. యజ్ఞ శిష్టాశిన సంతో యజ్ఞం అయిపోయిన తర్వాత మిగిలింది ఎవడైతే తింటాడో, ముందు ప్రకృతికి, ప్రకృతికి ఇచ్చిన తర్వాత నువ్వు తీసుకో. ఇప్పుడు నేను తిన్నాక మిగిలింది ఇస్తా. ఎగ్జాక్ట్ రివర్స్. అందుకే శీర్షాసనం వేస్తే యోగాసనం, శీర్షాసనం వేస్తే యోగులు అయిపోతా ఉంటాను. అందరూ ఏం చేస్తున్నారో దానికి తలకిందరు. యజ్ఞ శిష్టాశిన సంతో యజ్ఞం అయిపోయిన తర్వాత మిగిలింది ఏదో నువ్వు చూడు, అది మాత్రమే నువ్వు తిను, నీకు ఏ విధమైనటువంటి పాపము రాదు. భుంజతేతే త్వగం పాప, మరి ఎవరైతే పాపపూరితమైనటువంటి ఆహారాన్ని తింటారో. పాపపూరితమైనటువంటి ఆహారానికి డెఫినేషన్ ఇస్తున్నాడు తర్వాత. ఏ పచంతి ఆత్మ కారణాత్, కేవలము వాళ్లు తింటం కోసమే ఎవరైతే ఆహారాన్ని వండుకుంటారో వాళ్లు ఖచ్చితంగా పాపులే. శ్రీకృష్ణుడి యొక్క ఈ నిర్వచనాన్ని బట్టి చూస్తే మనందరం ఒకే కేటగిరీలోకి పడతాం, ఏ టు జెడ్ ఉంటాయి కదా, అందరం పాపులే. ఎందుకన్నాడు? తెలి తక్కువగా అందే కదా, కోపంతో ఏదో నోరు దారిని ఉండడు. ఖచ్చితంగా దాని వెనకాతలు ఒక విశిష్టమైనటువంటి శాస్త్రీయ ఆధారం ఉంది. ఏంటి ఆధారం ఉంది? ఏ క్షణంలో అయితే నువ్వు నీకోసం వండుకున్నావో, ఏ క్షణంలో అయితే నువ్వు నీకోసం మాత్రమే తిన్నావో, ఆ క్షణంలో నువ్వేమైపోయావు? ప్రకృతి నుంచి దూరమైపోయావు. నేను ప్రకృతిలో ఒక భాగాన్ని అని మనం గుర్తించలేదు. ఒక గొలుసు కనుక ఏర్పడితే ఆ గొలుసు యొక్క స్ట్రెంగ్త్, ఆ గొలుసు యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? రింగులు రింగులు రింగు రింగులు ఏర్పడుతుంది కదా. ఆ రింగులు ఒక రింగుని ఒక రింగుని ఎంత గట్టిగా పట్టుకున్నాయో దాన్ని బట్టి దాని గట్టితనం ఉంటుంది. 70 రింగులు ఉన్నాయి, 69 రింగుల్ని చాలా గట్టిగా తయారు చేశాడు, 70 రింగ్ మాత్రం చాలా లూజ్ గా పెట్టాడు, స్ట్రాంగ్ గా ఉంటుంది అది. ఇంకేత స్ట్రెంగ్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది? వీకెస్ట్ లింక్ మీద. అంచేత మొత్తము మానవ సమాజం యొక్క సాధన, మొత్తము మానవ సమాజం యొక్క ఆధ్యాత్మిక జగత్తు వేపు ప్రయాణం దేని మీద ఆధారపడి ఉంటుంది? అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకుడు ఏ స్థాయిలో సాధన చేస్తూ ఉంటాడో ఆ స్థాయి బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి సాధకులు ఏ స్థాయిలో సాధన చేస్తున్నారు? చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమంటూ ఉంటారు, మాస్టారు ఆస్తికత పోయింది, ఏం చేద్దాం. ఇంకోళ్ళు వస్తారు, అదేంటి అలా అంటారు, మాస్టారు నాస్తికత తగ్గిపోతుంది, ఎన్ని సిద్ధి సాయిబాబా గుళ్ళు వస్తున్నాయో అమలాపురంలోకి వెళ్లి చూస్తే. ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం నేను వెళ్లి చూస్తే రోడ్డుకి రెండు వైపులా సిద్ధి సాయి గుళ్ళే. ఎంత భక్తులు, భక్తి పెరిగింది, కోరికలు పెరిగాయా? ఏ పచంచాత్మ కారణ, కోరికలు పెరిగాయి. మీరు భక్తులే అవలే, మీరు ప్రకృతిలో భాగం అయిపోయి నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేవాడికి సిద్ధి సాయి గుడి అక్కర్లే. వాడి గుడి ఎందుకు? మీరు చెప్పండి, గుడి ఎందుకు కావాలి? గుళ్ళు పెరిగాయంటే ఆస్తికత పెరగలే, నాస్తికత పెరిగింది. ఏ ముసుగులో? ఆస్తికత పేరుతో. ఆస్తికత ఎక్కడ పెరిగింది మీకు? నాకు కావాలి, నేను ప్రకృతిలో ఒక భాగాన్ని, ప్రకృతి ఎలా ఉంటుందో నేను అలాగే జీవిస్తాను అనేటటువంటి టర్నింగ్ అబౌట్, అలాంటి పనులు చేయటము యజ్ఞమయ కర్మలు. ఆ యజ్ఞమయ కర్మలు ఎవడైతే చేస్తాడో, మరి యజ్ఞమయ కర్మలు నేను చేయటానికి నేను రెడీ. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇనువు తీసుకున్నాను ప్రకృతి నుంచి, మరి తిరిగి నేను ప్రకృతికి ఏమివ్వాలి? నీళ్లు తీసుకున్నాను, తిరిగి ప్రకృతికి ఏమివ్వాలి? జొన్న, బియ్యం, ఇంత ప్రకృతి నుంచే కదా మనం తీసుకున్నాం, ఏమివ్వాలి అనేటటువంటి దానికి మనందరం చాలా సార్లు విన్నటువంటి శ్లోకం ఇప్పుడు రాబోతోంది. అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాద్ అన్న సంభవ.
యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మొత్తం భగవద్గీత నాశనం అయిపోయి ఈ ఒక్క శ్లోకం మిగిలినా చాలన్నమాట. దాన్ని బట్టి మిగతా శ్లోకాలన్నింటినీ అందేసుకోవచ్చు మనం. బేసిస్ ఆధారం. కానీ ఈ బేసిస్ ఈ ఆధారం చెప్పే ముందు కొంచెం సబ్జెక్ట్ సీరియస్ అవుతుంది. కొంచెం అంటే ఆధునిక భాషలో మీకు బోర్ కొట్టచ్చు, కానీ అది బోర్ కొట్టినా అది యజ్ఞమే కర్మ అనుకుని చేయండి. బోర్ కొట్టడం కూడా అప్పుడు పెద్ద ప్రమాదం ఏం రాదు మీకు. ఏం చెప్తున్నాడు అక్కడ, అన్నాద్ భవంతి భూతాని. భూతాలు అంటే ప్రాణం ఉన్నటువంటి చైతన్యం, స్ట్రక్చర్స్, ఆర్గానిజమ్స్. ప్రాణం ఉన్నటువంటి ఏమొస్తుంది అని కూడా మనం భూతము అంటాం. ఇంతకీ ఇనువు భూతం అవునా కాదా? భగవద్గీత ప్రకారము బంగారం భూతం అవునా కాదా? ఒక విధంగా భూతమే. ఆ భూతం గురించి ఫుల్ స్టోరీ చెప్తాను. బంగారం ఖచ్చితంగా ఒక విధంగా భూతమే కదా, దానికోసం మర్డర్స్ జరిగిపోతూ ఉంటాయి, ఏవో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ భూతం గురించి చెప్పటం లేదు. భగవద్గీతలో చెప్పేటటువంటి భూతాలు ఐదు రకాలైనటువంటి భూతాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని జాగ్రత్తగా ఆ కాన్సెప్ట్స్ ను అర్థం చేసుకోండి. గాయత్రి మహావిద్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇదే కాన్సెప్ట్స్ మనం చదువుకున్నాం. కానీ తిరిగి దాన్ని మళ్ళా గుర్తు చేసుకోవటంలో తప్పేం లేదు. ప్రపంచంలో కేవలము ఐదు రకాలైనటువంటి భూతాలే ఉన్నాయి. ఆ ఐదు రకాలైనటువంటి భూతాలు అన్నము వల్ల ఏర్పడతాయి. ఇదంతా యజ్ఞ కర్మను అర్థం చేసుకోవటానికి చెప్పుకొస్తున్నాడు. అన్నాద్ భవంతి భూతాని, ఆహారము వల్ల భూతాలు ఏర్పడతాయి. ఏంటా భూతాలు? స్థూల జగత్తులో కనిపించేటటువంటి పృథ్వీ, దాని తర్వాత కనిపించేటటువంటి జలము, దాని తర్వాత కనిపించేటటువంటి అగ్ని, దాని తర్వాత కనిపించేటటువంటి వాయువు, దాని తర్వాత కనిపించేటటువంటి ఆకాశము, వేదాలు, యోగ విద్య. ఆకాశం అనేటటువంటి భూతాన్ని పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుంది ఆకాశం అనేటటువంటి భూతాన్ని? ఆకాశం నుంచే వాయువు ఉత్పత్తి అయింది. వాయువు నుంచి ఇంకాస్త ఘనీభవించి అగ్ని, ఇంకాస్త ఘనీభవించి నీరు, ఇంకాస్త ఘనీభవించి పృథ్వీ. ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోండి. అంతేత ఆకాశంలో ఏమీ ఉన్నట్టు పృథ్వీ ఉన్నట్టే, జలము ఉన్నట్టే, అగ్ని ఉన్నట్టే, వాయువు ఉన్నట్టే, ఆకాశం ఉన్నట్టే. మొత్తము యోగ విద్య ఏం చెప్తుంది అంటే, నువ్వు భౌతిక జగత్తులో దేనిని కోరక్కర్లేదు. నీకు ఈ సీక్వెన్స్ కనుక అర్థమవుతే ఆకాశం నుంచి కావలసిన పదార్థాలను నువ్వు సృష్టించవచ్చు. సత్యసాయి కానీ ఒక యోగి కానీ చేతులు ఇలా ఆకాశంలో తిప్పుతాడు. లాకెట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, అది ఆకాశం నుంచి సృష్టించబడ్డదే. మీరు సృష్టించవచ్చు. మీరు సృష్టించటం లేదు అనుకోకండి, మీరు సృష్టిస్తున్నారు. కంప్యూటర్, 15 సంవత్సరాల కిందట కంప్యూటర్ ఉందా? అంతకంటే 20 సంవత్సరాల కిందట టీవీ ఉందా? ఇవన్నీ మరి ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు ఫ్యాన్ లేదుగా, ఒకప్పుడు మైక్ లేదుగా, ఒకప్పుడు గాజు గ్లాసులు లేవుగా, ఒకప్పుడు సిమెంట్ కూడా లేదుగా. మరి ఏమీ లేనటువంటి ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే ఉద్దేశంలో మనం ఏం చెప్తామంటే ఇంజన్స్, మేధస్సు. మేధస్సు ఎక్కడుంది? మానవ శరీరంలో మానవుడి యొక్క తెలివితేటలు అనేటటువంటి ఆ విచిత్రమైనటువంటి పదార్థం ఎక్కడుంది? దానిని యోగ విద్య డైరెక్ట్ గా చెప్తుంది ఎక్కడున్నదో. మీ యొక్క లోన ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే ఆకాశాన్ని ఖండించలేం మనం. ఆకాశాన్ని ప్రపంచంలో ఎవరు ముక్కముక్కలు చేయలేడు. మిగతా వాటన్నింటినీ మీరు ముక్కముక్కలు చేయొచ్చు. వాయువుని ముక్కముక్కలు చేయొచ్చు, ఆక్సిజన్ గా, హైడ్రోజన్ గా. సరే, అగ్ని వేరువేరు ముక్కలుగా అవుతుంది కదా, ఒక్కొక్క కరపుల మీద వేరువేరు అగ్ని వస్తాయి. కానీ ఆకాశం, ఇదేమో డ్రాయింగ్ రూమ్ అంటాం, అదేమో కిచెన్ అంటాం. ఆకాశం ముక్కలు చేశాం మనం ఇదివరకు. ఈ షెడ్ లేదు అక్కడ, ఇక్కడ ఇంకోటి ఏదో ఉండేది, షడ్ షేప్ మారింది, ఆకాశాన్ని మార్చావా మనం? ఆకాశం మారలే, ఆకాశంలోంచి ఇవన్నీ వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, ఆ హృదయంలో ఉన్నటువంటి గురువు ఏ శ్రీకృష్ణుడి చేతనత్వాన్ని నేను మిమ్మల్ని పట్టుకోమంటున్నాను. స్థితప్రజ్ఞత్వం అంటే ఏమిటి?
కావలసినటువంటి కర్మ, ఏ విధమైనటువంటి యాక్షన్స్ కనుక మనం చేయగలిగితే, యాక్షన్స్ అంటే నటనని కాదు నా ఉద్దేశం, ఏ విధమైనటువంటి కర్మకాండ, ఏ విధమైనటువంటి పనులు మనం చేస్తే మనలో అన్ని రకాల భూతాలకి కారణమైనటువంటి ఆకాశతత్వాన్ని పట్టుకోగలుగుతాము. ఎలా పట్టుకుంటాం ఆకాశతత్వాన్ని? దానికి సీక్వెన్స్ చెప్తాడు. సీక్వెన్స్ ఎక్స్ప్లనేషన్ లేకుండా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంతమంది పట్టుకోగలుగుతామో చూద్దాం. అన్నాద్ భవంతి భూతాని, అన్నము వల్ల భూతములు ఏర్పడతాయి. పర్జన్యాత్ అన్న సంభవ, అన్నం దేని వల్ల ఏర్పడుతుంది? మేఘాల వల్ల, వర్షం వల్ల అన్నం ఏర్పడుతుంది. యజ్ఞాద్ భవతి పర్జన్యం, వర్షము లేకపోతే మేఘము దేని వల్ల వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం దేని వల్ల జరుగుతుంది? చేసేటటువంటి పనిని బట్టి జరుగుతుంది. ఆ సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం పట్టుకుంటూ వస్తే, కామధుక్, మీరు ఏ కోరికనైతే కావాలనుకుంటున్నారో ఆ కోరికను పిండుకోవచ్చని చెప్తూ, మరి పనులు చేయాలి కదా మనం, ఈ పనులు ఎక్కడి నుంచి వస్తాయి? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధి కర్మానుసారేనని మనం చెప్తూ కూడా ఉంటాం కదా. మన బుద్ధి ఎలా ఉన్నదో మన కర్మలు కూడా అలాగే ఉంటాయి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం. మరి బ్రహ్మ ఎక్కడుంచి వచ్చాడు? అక్షర సమూహం నుంచి వచ్చాడు. తెలివితేటలు ఎలా తెలుస్తాయి? వాడు వాడే మాటలు బట్టి మనకు తెలుస్తాయి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంచేత అందరిలోనూ ఉన్నటువంటి ఆ కర్మము యోగము అందరిలోనూ ఉన్నది. ఈ సీక్వెన్స్ మీరు మళ్ళా మననం చేసుకోండి. మీరు ప్రతిరోజు దాన్ని ఉపయోగించుకుంటేనే మీ శరీరం ఉంది. అంచేత మీకు తెలీదు అనుకోకండి, మీకు తెలుసు. కానీ శరీరం యొక్క పరిధి నుంచి దాటి ప్రకృతి యొక్క పరిధిలో కనుక మీరు రాగలిగితే, శ్రీకృష్ణుడు ఏ నిరంతర అఖండమైనటువంటి యజ్ఞార్థ కర్మ గురించి చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అన్నాద్ భవంతి భూతాని, ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అన్నం కావాలి, అది మనకు తెలుసు కదా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆహారం తీసుకుంటుంది. ప్రతి జీవి ఇప్పుడు సింహం గడ్డి తినలేదు, మేక మాంసం తినలేదు, మనిషి రెండు తినగలడు. అవి తినటం వల్ల ఏమయ్యా? ఈ పార్థివ శరీరం, ఈ ఐదు తత్వాలు. ఏంటి మళ్ళా ఐదు తత్వాలు? మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది మళ్ళా విజ్ఞానమయ ఏడో అధ్యాయంలో ఉపయోగించుకోవాల్సి వస్తుంది మనకి. పృథ్వీతత్వం, స్థూల జగత్తు ఏర్పడింది. దాని తర్వాత జలతత్వం, మన బ్లడ్ అది ఏర్పడింది. దాని తర్వాత అగ్నితత్వం, మన కళ్ళు చూపు దృష్టి ఏర్పడింది. దాని తర్వాత వాయుతత్వం, మన స్పర్శ ఏర్పడింది. దాని తర్వాత ఆకాశతత్వం, వాక్కు ఏర్పడింది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, వాక్కు వల్ల పనులు జరుగుతాయి. అంతవరకు మనకు తెలుసు కదా. ఎటువంటి వాక్కు? ఋషుల యొక్క వాక్కుని కనుక మనం చాలా జాగ్రత్తగా కనిపిస్తే, వాళ్ల వాక్కుని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. శాపాల కిందైనా విభజించుకోవచ్చు, లేకపోతే వరాల కింద కదా. అంతే కదా ఋషుల యొక్క వాక్కు. కానీ శాపము వరము అనేటటువంటి పదాలు ఆ వాక్కు యొక్క ఉచ్చారణ ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఋషుల యొక్క శాపాలు నిజంగా శాపాలేనా? ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడు ఏవం ప్రవర్తితం చక్రం, తర్వాత వస్తుంది ఆ శ్లోకం. ఈ చక్రీయ క్రమం ఎలా జరిగిందో మీకు అర్థమవుతుంది. మన వాక్కుకి స్వార్థపరమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి, కేవలము నేను తప్ప ప్రపంచంలో ఇంకోళ్ళు ఏమవుతున్నారో నాకు అనవసరం అనేటటువంటి జీవికి, ఋషిమయ వాక్కి తేడా. ఇందాకనే చెప్తూ ఆపాను నేను. పద్మిని అనేటటువంటి అప్సరస శాపగ్రస్తురాలైంది. ఎవరి ఎవరి వల్ల? ఋషి యొక్క శాపం వల్ల. ఋషి యొక్క శాపం వల్ల శాపగ్రస్తురాలైనటువంటి ఆవిడ శాపము సృష్టికి వరదానమైందా శాపమైందా? కాని అప్పటికీ ఆవిడ అది వరదానం కాకుండా ట్రై చేసింది. మళ్లీ అహంకారం, మళ్లీ స్వార్థం, మళ్ళా ప్రద్యుమ్నుడి యొక్క బాల్యాన్ని నేను కోల్పోతానే, తల్లిలాగా కావాల్సినటువంటి పరిస్థితులు నేను చూడలేనే అని నారదుడు రతీదేవి తిరిగి తిరిగి చెప్పిస్తోన్నా కూడా వినలే. కానీ తర్వాత వింది, లేట్ చేస్తే ఏమైంది, వింది కదా. ఈ తేడా అర్థమవుతోంది కదా. కర్మ బ్రహ్మోద్భవం విద్ది, బ్రహ్మం అక్షరంతో వస్తుంది. మీ యొక్క వాక్కుని ఆ స్థితికి మీరు తీసుకెళ్లగలిగితే, ఏ స్థితికి, మీరు ఏది మాట్లాడినా అది ప్రకృతికి అనుగుణ్యంగానే ఉంటుంది. చూడటానికి ఎలా అనిపించింది అక్కడ ఋషి కోపం వచ్చేసింది మళ్ళాగేను, ఏంటో మీరు చెప్తూ ఉంటారు మాస్టరు సదానంద ఋషి, పెద్ద ఋషిట, వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్లు చేసేస్తే ఏ క్షమించలేడా, నేనైతే క్షమించేసేవాణ్ణి గ్యారంటీగాను, మరి ఋషి క్షమించలేదు. ఋషి ఎందుకు క్షమించలేదు అంటే వాళ్ళు లేడు అక్కడ, స్థితప్రజ్ఞ స్థితి అది. అందుకని ఈ ఉదాహరణ తీసుకొస్తున్నా నేను. స్థితప్రజ్ఞ స్థితిలో కనుక నువ్వు ఉండగలిగితే నువ్వు ఏది చేసినా కరెక్టే, అది ఇంకంటే నువ్వు ఉండవు అక్కడ, నీ కోరికలు ఉండవు, నీ అహంకారం ఉండదు, నాకీ సుఖం కావాలని ఉండదు, నాకీ దుఃఖం వద్దు అని కూడా ఉండదు. మీరు అది కూడా అర్థం చేసుకోండి, సుఖం వద్దు అంటాం గొప్పే, కానీ దుఃఖం వద్దు అనకుండా ఉండటం ఇంకా గొప్ప. అది చాలా కష్టం. అది దుఃఖాన్ని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అని గుర్తించటం, అదే అనుగ్రహమే, అందులో డౌట్ ఏం లేదు. అది ఇప్పుడు ఇందాకని చెప్తున్నా కదా, ఆవిడ శాపగ్రస్తురాలవటం అనుగ్రహమే అయిందిగా, ఇండైరెక్ట్ గా ఒక అద్భుతమైనటువంటి విష ప్రణాళికలో ఆవిడ భాగస్వామ్యం తీసుకోగలిగింది. మరి మనం తీసుకోలేకపోతున్నాం కదా. అంచేత ఈ వాక్ శక్తిని కనుక మనము పనిగా మార్చగలిగితే, పనిగా మార్చగలిగితే, పనిగా మార్చగలిగితే, అర్థం చేసుకోండి, అది మన వాక్ వాక్గా ఉండిపోకూడదు, పనిగా మారాలి. దానికే నేను మీకు జూలై నుంచి ఏం చెప్తున్నాను, తక్షణమే. మీరు ఏదైనా పని చేస్తానంటే దాన్ని మీరు ముందు తక్షణమే చేయటం నేర్చుకోండి. రేపు అనకండి, చిన్న చిన్న పనులు, ఇంట్లోకి ఏదో తీసుకురావాలి, తక్షణమే తీసుకురండి. కొన్ని అలవాట్లు మానుకోవాలి, తక్షణమే మానండి. తెలుసు కదా అది మంచి అలవాటే, మానటం మంచిది అని. ఆ తక్షణమే మనం చేయలేము. చాలా సార్లు మనం చేసేటటువంటి వాక్కులో ఒక 5 నిమిషాల్లో మార్పు వచ్చేస్తుంది. నా జీవితంలోనే జరిగినటువంటి సంఘటన, మొన్న విజయవాడలో కొన్ని కారణాల వల్ల ఉన్నప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్ళాను నేను. ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు దక్షిణగా ఇద్దాం అనుకున్నాం మెట్లు దిగుతూ. ఎన్ని మహా అవుతాయో 16-15 మెట్లు ఉంటాయేమో, మెట్లు దిగుతూ ఆర్తిస్తున్నప్పుడు 100 ఎందుకులే, 50 చాలనుకున్నా. పర్స్ తీశా, 5 రూపాయలు వేసి వచ్చా. నా వాక్కి ఉన్న అద్భుతమైన శక్తి అది, 100 అంటే 5కి మారింది. కానీ మీరేమనుకుంటారు, ప్రకృతి ఏం చేయాలంటే మీకు, మీరు 5 వేస్తే అది 100గా మారాలి. మీ వాక్ ఎలా ఉంది, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, అది కూడా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? పెద్ద భక్తుణ్ణి కదా మరి నేను, భగవంతుడికి ఇద్దాం అనుకున్న దాంట్లో 16 మెట్లు దిగే లోపల కటింగ్లు ఫిట్టింగ్లు. నేను చేసిందే ఇది, ఇంకోటి చేసిందే ఒక్కలే. అలాంటివి మన జీవితాల్లో ఎన్ని ఉదాహరణలు ఉంటాయో చూసుకోండి. అక్షరము మీ నోటిలోంచి వచ్చినటువంటి వాక్కి చైతన్యం కలగాలి అంటే, మీ చేతిలోంచి వచ్చినటువంటి వాక్ ప్రకృతికి శాసించగలిగేటటువంటి శక్తి, దాన్ని అస్త్ర విజ్ఞానం అనేవాళ్ళు పూర్వకాలంలో. ఒక గడ్డి పరక తీసుకుని బ్రహ్మాస్త్రం అయ్యేది అదే, అదే వరుణాస్త్రం అయ్యేది, అదే అన్నీ అయ్యేది. గడ్డి పరకే, బాణం కూడా వేయక్కలేవాళ్ళు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, భగవద్గీత బాహ్య జగత్తులో ఏ కారణంతో జరిగినా అంతర్జగత్తులో గురువు యొక్క, గురువుల యొక్క, ఋషుల యొక్క కోరిక ఏంటి అంటే అస్త్ర విద్య ఉండకూడదు. ఈ కాలంలో అస్త్ర విద్య ఉంటే, మన వాక్కి కనుక నిజంగా శక్తి ఉంటే, రోజుకి మనం అనర్థంగా వాడేటటువంటి పదాలన్నీ కూడా నిజంగా జరగటం మొదలెట్టాయి అనుకోండి, ప్లస్ మన కంట్రోల్ లేదు, అసలు జరిగిపోతున్నా మనం ఆపలేము కదా. ఆ శక్తి మళ్ళా తిరిగి తీసుకురావటం కర్మయోగం, కర్మయోగ సాధన. భగవద్గీత యొక్క దీక్షా విధానాన్ని మనం అర్థం చేసుకుంటే కర్మయోగం ఇచ్చేటటువంటి ఒక దీక్ష, సీక్వెన్స్ చాలా ఉంది అక్కడ. నేను పై సీక్వెన్స్ నుంచి కిందకు వస్తున్నాను. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం. బ్రహ్మ అంటే క్రియేటివిటీ, సృజనాత్మకత దేనిలో ఉంది? అక్షర సమూహాల్లో ఉంది. కంప్యూటర్ తయారు చేయాలి, అనేక మంది సైంటిస్టుల యొక్క బ్రహ్మత్వము, క్రియేటివిటీ, సృజనాత్మకత. ఎవరిది? ఒక్కడిది కాదు, ఒక్క సైంటిస్ట్ ఏమీ చేయలేదు ఇంతవరకు. ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా దాని వెనకాతల ముందు కొన్ని వందల మంది సైంటిస్టుల యొక్క సాధన ఉంది అక్కడ. అందుకే న్యూటన్ ఏం చెప్తాడు, నేను చాలా గొప్ప సైంటిస్ట్ని అయ్యాను, ఇంచేత నేను మహామహుల యొక్క భుజస్కంధాల మీద కూర్చుని ఉన్నాను కనుక అంతెత్తుకు ఎదగలిగాను. సాధకుడు కూడా ఇది అర్థం చేసుకోవాలి. నీ యొక్క సాధన ఎందుకు ఫలిస్తుంది అంటే అనేక మంది ఋషుల యొక్క సాధనా ఫలితం మీద నువ్వు కూర్చోగలగాలి. మరి ఋషుల యొక్క సాధనా ఫలితం మీద మనం ఎలా కూర్చోవాలి? దానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉదాహరణలంతా ఋషులు చేసినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ ఏంటి అంటే వాళ్ళు అన్నటువంటి మాట పొల్లు పోకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను మొన్న అంటే అది రీసెంట్లీ. భార్య పాపం మాస్టర్ వచ్చారు కదా, నువ్వు పెద్ద లిస్ట్ జరిగింది, ఇది తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని మొదట చెప్పిన ఐదారు పదార్థాలు నాకు గుర్తున్నాయి. తర్వాత పాపం ఆవిడేదో చాలా చెప్పేసింది, ఇతను తలుపుతున్నాడు. నాకు మాత్రం నిజం చెప్పాలంటే ఈర్ష్య వచ్చింది, ఇంత పెద్ద లిస్ట్ గుర్తు పెట్టుకోగలుగుతున్నాడు రాసుకోకుండాను. నేను పెద్ద గాయత్రి ఉపాసకుండా అంటాను, అదంటున్నాను, నాకు ఈ లిస్ట్ గుర్తులేదే అని బయటకు వచ్చాక అడిగాను, ఏమయ్యా మరి ఇంత చెప్పింది కదా, ఆవిడ తీసుకెళ్తా లేదు, నేనేం తీసుకురాను, అందుకనే తలిగిపోయి నేను వింటే కదా అన్నాడు. గురువులు చెప్పింది మనం వింటున్నావా? చాలా సింపుల్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. వాళ్ళు అసలు ఏమీ దాచరు, అసలు దాచేవాడు ఆధ్యాత్మిక గురువు కానే కాదు, అసలు ఏది దాచుకోడు. ప్రకృతి ఏం దాస్తుంది? మనం చూడలేక అవస్థ పడుతున్నాం తప్ప ప్రకృతి ఏది దాచటం లే. అక్షరముల సముదాయాన్ని మనం ఎంత సులభంగా, ఏమని చెప్పాడో తెలుసా జవాబు? మన ఇంటికి వెళ్తే భార్య కోపం పడుతుంది, మర్చిపోయానంటాను. ముందే నువ్వు చెప్పేస్తున్నావు మర్చిపోయానని. కానీ నీకు కావలసిన కోరికలు గురువు మర్చిపోకూడదు, ప్రకృతి మర్చిపోకూడదు, గ్యారంటీగా మర్చిపోతుంది. కర్మ అంతే, కర్మ ఫలితం. నువ్వు ఏది నాటుతావో ఖచ్చితంగా నీకు అదే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ మాట అన్నావో నేను మర్చిపోయాను అనేస్తే చాలు అని, నిన్ను ప్రకృతి మర్చిపోతుంది, కట్ ఆఫ్. మనం చేసుకున్నదే అది. ఏది మీ దగ్గరికి వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధాకరమైనటువంటి ఫలితాలు వచ్చినా, మీరు ఏ అక్షర సముదాయాన్ని వాడారో గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఆ అక్షర సముదాయమే వృద్ధి చెంది మీ దగ్గరికి వస్తుంది. ఈ నియమం మాత్రం ప్రకృతి తప్పదు, గ్యారంటీగా తప్పదు. కానీ మన ఆధునికమైనటువంటి మనస్తత్వం ఎంత గందరగోళంగా తయారైంది అంటే, పరీక్ష రిజల్ట్స్ వచ్చాయా, యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు పిల్లలు. ఇంట్లో పెద్దవాళ్లే, రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయి, ఇంకా రాలేదు, పాసే ఉంటుంది ఫస్ట్ క్లాస్ లో, ఏమని చెప్తారు? నీ నెంబర్ కనిపించలేదమ్మా. ఏంటంటే జోక్, అంటే ఎదుటివాడిని ఏడిపించటం జోక్ కాదా? ఇది ఒక మామూలు ఉదాహరణ ఇచ్చాను, అందరం చేస్తున్న వాళ్ళమే ఈ పనులు. ఎదుట వాడికి వాడు దేని గురించి అయితే ఆతృతతో ఎదురు చూస్తున్నాడో దాని గురించి మీకు ఖచ్చితంగా తెలిసిన ముందు కసేపు ర్యాగింగ్, ఏడిపిస్తాం. కాలేజెస్ లో కూడా అంతేగా, ముందు ర్యాగింగ్, ఏడిపిస్తారు. మరి అదే ఆనందం. ఇంచేత అలా వచ్చిందది అలవాటు. ఇది కరెక్ట్ చేసుకోవాలి సాధకుడు. ముందు అక్షర విజ్ఞానాన్ని కరెక్ట్ చేసుకోవటం తేలిక, మిగతా అంతా మనం మార్చుకోలేం. కానీ చెప్పింది మాత్రమే చేస్తాను, చెప్పింది పరిపూర్ణంగా చేయటానికి ప్రయత్నం చేస్తాను. అనేటటువంటి ఒక మీ మీద విశ్వాసం మీరు ప్రజల్లో కలగజేయగలిగితే చాలు, మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టే. యజ్ఞీయ కర్మ మీకు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. కానీ ఇది బేసిస్. యోగ సాధకుడికి కర్మయోగంలో వాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను, ఇంకా మిగతావేమొద్దు. కానీ చెప్పిందే చేస్తాను అనేదానికి డేల్ కార్నే అని ఒక కోటీశ్వరుడు, చాలా పుస్తకాలు ఈ మధ్య తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి ఆయన రాసినవి. ఆయన ఎక్కడి నుంచి మొదలెట్టాడు అంటే, ఆయన జీవితాన్ని 24 ఏటో 25 ఏటో బార్లు ఉంటాయి కదా, బార్లు అంటే ఈ విస్కీ బ్రాందీ అది అమ్ముతారు, అక్కడ డోర్ కీపర్ గా ఉండేవాడు. అక్కడ నేను మొట్టమొదట పాఠం నేర్చుకున్నాను అంటాడు. ఏంటిటో నేర్చుకున్నాడు, 10 మంది ఎక్కడైనా కలిస్తే నువ్వు బయటకు వెళ్ళటానికి ముందు ప్రయత్నించకు, నువ్వు చివరవాడిగా బయటికి వెళ్ళు. ఇది ఒక పెద్ద నేను నేర్చుకున్నటువంటి నియమం. అంటే ఎవరు ఏం అనలేదు, డేల్ కార్నీ కోటీశ్వరుడు చెప్పినప్పుడు ఏం చెప్పినారు అయితేగా. రోటరీలో ఉంది అది ఒక ప్లే కార్డ్, ద బాస్ ఈజ్ మొదటి రూల్. వాళ్ళు రెండే రూల్స్ పాటిస్తారట, మూడో రూల్ పాటించారు వాళ్ళు. మొదటి రూల్ ఏంటంటే ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్, పై అధికారి ఎప్పుడు కరెక్టే. నీకు అనుమానం వచ్చిందనుకో, రెండో రూల్ రాశాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ డౌట్ రిఫర్ వన్. ఒకవేళ నీకు అనుమానం వచ్చిందనుకో మీ బాస తప్పేమో అని, అప్పుడు ఏంటి రిఫర్ చేయాలి రూల్? మొదటి రూల్ చూసుకో. ఏంటి మొదటి రూల్? ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అలాగే డేల్ కార్నీ కోటీశ్వరుడు కదా, ఆల్వేజ్ రైట్, కోటీశ్వరుడు ఏం చెప్పినా కరెక్టే. కానీ ఎవడో ఉంటాడు ఒకడు మధ్యలో, ఓ ప్రెస్ రిపోర్టర్ లాంటి వాడు, వాడు అడిగాడు, అసలు ఇది మీరు ఎందుకు పట్టుకున్నారు, దీనివల్ల మీకు వచ్చిన లాభాలేంటి? 10 మంది కలిశారనుకో, మీటింగ్ ఏదో జరుగుతోంది, బార్లో ఉన్నాడు, బార్లో ఎలాంటి వాళ్ళు కలుస్తారో మనకు తెలుసు కదా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కలుస్తారు అప్పుడప్పుడు, దానికి ఉంది. కోటీశ్వరులు వాళ్ళు కూడా కలుస్తారు అక్కడ, పెద్ద పెద్ద మీటింగ్స్ అవి వేసుకుంటూ ఉంటారు. అక్కడే తను నేర్చుకున్నట్ట చివరివాడిగా బయటికి వెళ్ళని. ఎందుకు అని అడిగితే ఏం చెప్పాడంటే, ఒకడు బయటికి వెళ్ళగానే మిగతా వాళ్ళందరూ వాడి గురించే మాట్లాడుకుంటారు. అంతవరకు వాడు చాలా మంచివాడు అన్నవాళ్లే, ఏదో వాడు కోటీశ్వరుడు కనుక రానాల్సి వస్తుంది, ఏం చేస్తాం, అసలు వాడు ఉన్నాడే. ఈ లోపల ఇంకోడు వెళ్ళాడు, ఇప్పుడు రెండో టాపిక్, ఇంకోడు వెళ్ళాడు. అంచేత ఎవరి గురించి నీ గురించి ఎవడు చెడు అనుకోకుండా ఉండాలి అంటే నువ్వు లాస్ట్ లో బయటికి వెళ్ళాలి అని నేను నేర్చుకున్నాను అన్నాడు. వాక్ శక్తి మనం దురుపయోగం చేసేది, అది కరెక్ట్ చేసుకోవాలి. బ్రహ్మ అక్షర సముద్భవం, ఇంచేత అక్షరమే ఆ వాక్ శక్తే బ్రహ్మ, క్రియేటివిటీ సృజనాత్మకత. అంచేత మీరు ఆ వాక్ శక్తిని దురుపయోగం చేసుకుంటే, అందుకే ఇక్కడేంటి నేను కోరేది మిమ్మల్ని మౌనంగా ఉండండి అని, సాధనకు వచ్చారు మౌనంగా ఉండండి, ఆలోచనలు ఎన్నైనా రావచ్చు, ముందు వాక్ శక్తిని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఇందుకు ఆలోచనలు ఎలా ఉన్నా అవి వాక్ రూపం దాల్చకపోతే జరగవు. మళ్లీ చెప్తున్నాను, ఆలోచనలు ఎంత నీచాతి నీచంగా ఉన్నా అవి కార్యరూపం దాల్చకపోతే, కర్మయోగం చదువుతున్నాం కదా, అవి కార్యరూపం దాల్చకపోతే అవి మిమ్మల్ని ఏమి బాధించవు. చంపేయాలని ఉంది అవడం మేము, చంపుతే మిమ్మల్ని పట్టుకుంటారు, కానీ చంపేయాలని ఉంది అన్నంత మాత్రాన అవన్నీ పట్టుకునే ఏమో, రేపు కాలం మారితే ఆలోచనలు పట్టుకోగలిగితే ఏమవుతుందో. కానీ ఋషులకి కూడా ఈ నియమం వర్తిస్తుంది, మనకే కాదు ఋషులకు కూడా. రాక్షసులు విశ్వామిత్రుడు యొక్క యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. పాప విశ్వామిత్రుడు మైండ్ ఎలా ఉండి ఉంటుంది మీ ఉద్దేశం? అసలే విశ్వామిత్రుడు చాలా శాంత స్వభావుడు కదా, కోపం. అంచేత ఖచ్చితంగా విశ్వామిత్రుడికి మనస్సులో ఈ రాక్షసుల్ని వాయించాలని ఉండే ఉంటుంది గ్యారంటీగా. ఉండటం ఏంటి, దానికోసమే బయలుదేరి వచ్చాడు దశరథుడు దగ్గరికి. ఎందుకు, ఈ రాక్షసులు నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు, వాళ్ళని ఎలాగోలా నువ్వు హతమార్చేయని. అంటే విశ్వామిత్రుడు యొక్క మనస్సులో రాక్షసుల్ని చంపాలి అనేటటువంటి కోరిక ఉన్నట్టా లేనట్ట, కానీ ఫలించలే, అది శాపం అవలే, అది శపించలేదు కూడా. రాముడికి అప్పచెప్పాడు, నువ్వు చంపితే చంపు లేకపోతే మానే. రావణాసుడికి విశ్వామిత్రుడు శాపం ఇవ్వలే, శాపం ఇచ్చి ఉంటే గ్యారంటీగా జరిగేది. కానీ వాక్శక్తిని దురుపయోగం చేసుకున్న సంఘటన ఇటు విశ్వామిత్రుడి జీవితంలోనూ అటు వశిష్ఠుడి జీవితంలోనూ మనకు ఎక్కడా కనిపించరు, దూర్వాసుడి జీవితంలో కనిపిస్తుంది. ఒప్పుకుంటారా మాట? దూర్వాసుడు జీవితంలో వాక్శక్తిని పరమ దుర్మాంగంగా ఉపయోగించుకున్న వ్యక్తి పేరే దూర్వాసుడు కదా. దూర్వాసుడు వచ్చాడంటే ఠరారా అందరికీ. మరి ఈ మాట అక్షర బ్రహ్మయోగం చదువుతో ఋషి అంటే ఎవడు? కర్మయోగంలో విశిష్టత సంపాదించుకున్నటువంటి వాడు. వాడి కర్మలకి మనం లోపాలు ఎత్తి చూపించలేము. కానీ మాట్లాడితే దూర్వాసుడు గురించి పాపం ఆయన వింటే ఎంత కోపం వస్తుందో అతనికి. అసలే దూర్వాసుడు. కానీ దూర్వాసుడు శపిస్తే నేను ముందు కోరుకుంటాను నన్ను శపించాలని. ఇంచేత దూర్వాసుడు యొక్క శోపాలు పృథ్వీకి ప్రపంచానికి కూడా అనంతమైనటువంటి మేలు చేసే దశావతారాలన్నీ కూడా దూర్వాసుడు యొక్క శాపం అలే. ఒక శాపం, ఇంకా ఎన్ని శాపాలు ఇచ్చాడు ఆయన తెలుసు కదా కదా. అంచేత అక్షర బ్రహ్మయోగం, వ్యక్తి కర్మయోగ సాధకుడు అవటానికి ముందు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏవైనా ఆలోచించుకోండి, వీ డోంట్ మైండ్, మీ ఆలోచనల యొక్క స్థాయి గురించి బాధపడుతూ వచ్చేసి నాలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మాస్టారు, ఇలాంటి ఆలోచనలు నేను ఆలోచించవచ్చా ఆలోచించకూడదా, మీ ఇష్టం, ఏ ఆలోచన వస్తే రాని ఉండే దానికి ఉంది, ఆచరణలోకి రాకూడదు, వాక్ రూపంలోకి రాకూడదు. మొదటి పాఠం కర్మయోగంలో సాధనలో దీన్ని మనం ఈ క్షణం నుంచి జాగ్రత్తగా ఆచరణలోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని అవగాహన చేసుకోండి. రేపు కూడా మొత్తం ఇదే సిరీస్ అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, ఈ శ్లోకాలు ఉన్నాయి కదా సీక్వెన్స్, దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో ఎక్కడ వరకు వచ్చాం మనం? వాక్ శక్తిని మనము బాగా దురుపయోగము చేసుకొనిచున్నాము. మీకున్న అనేక వ్యసనాలలో అతి పరమ దుర్మార్గకరమైనటువంటి వ్యసనం ఏంటంటే వాక్ శక్తిని అనవసరంగా మాట్లాడుకోవటం. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే కొంతసేపు అయినా మౌనంగా ఉండండి. వీలవుతే ట్రై చేయండి మీ జీవితంలో మౌనంగా ఉండటానికి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో మాస్టారు నాకు తెలుసు. మీరు మౌనంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్తారు, మాస్టారు మీరు ఎవరో నాకు తెలియదు కానీ మా నెత్తిన పాలు పోశారు, మా వాళ్ళు మాట్లాడటం మానేశారు, మేము చాలా ఆనందంగా ఉన్నాం అని గ్యారంటీగా చెప్తారు. నా అడ్రస్ ఇవ్వకండి వాళ్ళకి, అయితే వాళ్ళని మౌనంలోకి వెళ్ళిపోబడ్డారు. చేత మీరు మౌనంగా ఉంటే ఎవరికో ఏదో బాధ కలుగుతుందని అనుకోకండి, వాళ్ళకి గ్యారంటీగా ఆనందమే కలుగుతుంది. ఇది మనసులో గుర్తుంచుకుంటూ ట్రై చేయండి. సాధన సమరం అందుకు అనేది యుద్ధం ఎక్కడ, ఇక్కడ యుద్ధం చేస్తున్నాం మనం, విన్నాం. దీని వెనకాతలు ఉన్నటువంటి రేషనల్ అర్థమైంది, దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ హేతుబద్ధమైనటువంటి సైన్స్ అర్థమైంది. కానీ ఆచరణలో పెట్టాలి అనేసరికల్లా వస్తుంది గందరగోళం. కొంచెం స్ట్రిక్ట్ గా కర్మయోగం చదివే పూర్తి ఆ అధ్యాయం పూర్తి అయ్యేంత వరకే రా కనీసం. మీరు మౌనంగా ఉన్నారు అంటే నేను అధ్యాయం పూర్తి చేయను. అసలు నేను మౌనంగా ఉంటా, మీరు మౌనంగా ఉండండి. కానీ ఆ మౌనంలోంచి ఉద్భవించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని గమనించుకోండి. స్వస్తి. శాంతి శాంతి.